అన్ని దేశాల సువార్త ప్రచురణకర్తలచే మద్యపానం నుండి విముక్తి. అతిగా తాగే వ్యక్తిని నాకు చూపించు, అతను ఏదైనా కొత్త పానీయం ప్రయత్నించాలి మరియు నేను మీకు దయనీయంగా మరియు తనను తాను క్షమించుకునే వ్యక్తిని చూపిస్తాను. ఎల్లప్పుడూ ఇబ్బంది కలిగించే మరియు ఎల్లప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటాను. అతని కళ్ళు రక్తపు చిమ్ముతున్నాయి మరియు అతనికి గాయాలు ఉన్నాయి, వాటిని నివారించవచ్చు. ద్రాక్షారసం ఎరుపు రంగులో ఉన్నప్పటికీ, కప్పులో మెరుస్తున్నప్పటికీ అది సాఫీగా తగ్గిపోతుంది. మరుసటిరోజు ఉదయం మీరు విషపూరిత పాము కాటుకు గురైనట్లు భావిస్తారు. మీ కళ్ల ముందు విచిత్రమైన దృశ్యాలు కనిపిస్తాయి మరియు మీరు స్పష్టంగా ఆలోచించలేరు లేదా మాట్లాడలేరు. మీరు సముద్రంలో ఉన్నట్లుగా, సముద్రపు జబ్బుపడినట్లు, విసిరే ఓడ యొక్క రిగ్గింగ్లో పైకి ఊగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. నేను కొట్టబడ్డాను అని మీరు చెబుతారు. నేను కొట్టబడ్డాను కానీ నాకు అది గుర్తులేదు. నేను ఎందుకు మేల్కొనలేను? నాకు ఇంకో డ్రింక్ కావాలి. సామెతలు 23:29-35 వరకు. ఈడెన్ తోటలో మత్తు పానీయం లేదు. పులియబెట్టడం, అవినీతి, అనారోగ్యం మరియు మరణం ప్రగతిశీల పాపం ద్వారా ప్రపంచంలోకి వచ్చాయి. నోహ్ కిణ్వ ప్రక్రియ సమయంలో బహుశా కొత్తది మరియు దాని పరిణామాలు అతనికి తెలియవు. అతని మద్యపానం కనానుపై శాపాన్ని తెచ్చిపెట్టింది. ఆదికాండము 9:20-27 వరకు. తాగుడు గురించి దేవుడు ఏమి చెప్పాడు? దేవుని వాక్యం మద్యపానం యొక్క పాపం గురించి చాలా స్పష్టంగా ఉంది మరియు ఇలా ప్రకటిస్తుంది, ఏ తాగుబోతు దేవుని రాజ్యాన్ని కలిగి ఉండడు. 1 కొరింథీయులు 6:10. అతను ఈ చెడు అలవాటు నుండి దూరంగా ఉంటే తప్ప. మద్యం యొక్క చెడు. ఒక వ్యక్తికి మొండి పట్టుదలగల మరియు తిరుగుబాటు చేసే కొడుకు ఉన్నాడని అనుకుందాం. అతను తన తల్లిదండ్రులను శిక్షించిన వారికి లోబడని కొడుకు. అతని తల్లిదండ్రులు అతను నివసించే పట్టణంలోని నాయకుల ముందు అతనిని తీసుకువెళ్లి విచారణకు నిలబెట్టాలి. వారు వారితో, మా కుమారుడు మొండివాడు మరియు తిరుగుబాటుదారుడు మరియు మాకు విధేయత చూపడు, అతను డబ్బు వృధా చేస్తాడు మరియు తాగుబోతుడు, అప్పుడు పట్టణపు మనుష్యులు అతనిని రాళ్లతో కొట్టి చంపాలి, కాబట్టి మీరు ఈ చెడును వదిలించుకుంటారు. ద్వితీయోపదేశకాండము 21:18-21 వరకు. నువ్వు నీ కుమారులు ద్రాక్షారసమైన సారా తాగి నా సన్నిధిలోని గుడారంలోకి ప్రవేశించకూడదు. మీరు చేస్తే మీరు చనిపోతారు. లేవీయకాండము 10:9. అతిగా తాగడం మిమ్మల్ని బిగ్గరగా మరియు మూర్ఖంగా చేస్తుంది. తాగడం మూర్ఖత్వం. సామెతలు 20:1. రాజులు ద్రాక్షారసము త్రాగకూడదు లేదా మద్యపానం పట్ల కోరిక కలిగి ఉండకూడదు. వారు తాగినప్పుడు వారు చట్టాలను మరచిపోతారు మరియు అవసరమైన వ్యక్తుల హక్కులను విస్మరిస్తారు. మద్యపానం మరణిస్తున్నవారి కోసం, కష్టాల్లో ఉన్నవారి కోసం. సామెతలు 31:4-6 వరకు. నువ్వు నశించిపోయావు. వైన్ బాటిల్ హీరోలు. పానీయాలు కలపడం విషయానికి వస్తే ధైర్యంగా మరియు నిర్భయంగా. యెషయా 5:22. ప్రవక్తలు మరియు పూజారులు కూడా ఎంతగా తాగి తల్లడిల్లిపోతున్నారు. వారు చాలా వైన్ మరియు మద్యం తాగి గందరగోళంలో పడిపోయారు. దేవుడు పంపే దర్శనాలను అర్థం చేసుకోవడానికి ప్రవక్తలు చాలా తాగి ఉన్నారు మరియు పూజారులు తమ వద్దకు వచ్చిన కేసులను నిర్ణయించడానికి చాలా తాగి ఉన్నారు. వారు కూర్చునే బల్లలన్నీ వాంతితో కప్పబడి ఉన్నాయి మరియు శుభ్రమైన ప్రదేశం కూడా మిగిలిలేదు. యెషయా 28:7-8 వరకు. బలమైన పానీయం ఆహారం కాదు మరియు మన శ్రేయస్ కోసం అవసరం లేదు. ఇది మత్తుగా ఉండి తాగేవారి మనసును కలవరపెడుతుంది. ఇది కడుపుకు మాత్రమే కాకుండా తలపైకి కూడా వెళుతుంది మరియు మొత్తం వ్యక్తిని ఆధిపత్యం చేస్తుంది. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, ఆ ద్రాక్షరసము త్రాగకుము, అది నిన్ను నాశనము చేయును, బదులుగా ఆత్మతో నింపబడండి. ఎఫెసీయులు 5:18. మద్యం ఒక వ్యక్తిని నెమలిగా, కోతిగా, సింహంగా, చివరకు పందిగా మారుస్తుంది. ఒక వ్యక్తి కొంచెం తాగినప్పుడు హృదయంలో గర్వం వస్తుంది. అతను అందరికంటే చాలా తెలివైనవాడిగా మరియు అందంగా ఉంటాడని భావిస్తాడు. అతను కూడా తనను తాను ధనవంతుడని భావించి ఇతరులను తాగడానికి నిలబెట్టడం ద్వారా తన డబ్బును వృధా చేయడం ప్రారంభించాడు మరియు అతని భార్య మరియు పిల్లలు బహుశా ఆకలితో, దుస్తులు మరియు సరైన ఇల్లు లేకపోవడంతో అతని డబ్బును వృధా చేసుకుంటాడు. ఈ అహంకారం మరియు అహంకారం అతనిని పట్టుకున్నాయని అతను గ్రహించలేడు. ఇతర వ్యక్తుల దృష్టిలో అతను తన అందాన్ని మరియు దాని రంగును చూపించడానికి తన ఈకలను విస్తరించే నెమలిలాంటివాడు. కొంచెం ఎక్కువ తాగిన తర్వాత అతను తన గురించి చాలా మాట్లాడటం ప్రారంభిస్తాడు, తనను తాను ప్రశంసించుకుంటాడు మరియు ఇతరులను అనుకరిస్తాడు. తన తెలివి తక్కువ మాటలు ఇతరులను నవ్వించాయని తెలుసుకున్నప్పుడు అతను ధైర్యంగా ఉంటాడు మరియు గతంలో కంటే మరింత మూర్ఖంగా మాట్లాడతాడు. అతను ఎప్పుడూ చేయని గొప్ప పనుల గురించి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. తాను కోతిలా ప్రవర్తిస్తున్నానని గ్రహించలేడు. అతను తాగడం కొనసాగించినప్పుడు అతను సింహం వలె బలంగా మరియు ధైర్యంగా భావించడం ప్రారంభిస్తాడు. అతను ఎవరితోనైనా మరియు అందరితోనూ పోరాడగలనని మరియు దేనికీ భయపడనని అతను భావిస్తాడు. అతను ఒక రాక్షసుడిగా భావించి తన దారికి వచ్చిన ప్రతిదాన్ని విచ్ఛిన్నం చేస్తాడు మరియు పగులగొట్టాడు. ప్రజలు భయం మరియు భయంతో పారిపోయినప్పుడు అతను సంతోషిస్తాడు. అతను సింహంలా గర్జించడం ప్రారంభించాడు మరియు అతని భార్య మరియు పిల్లలను భయంతో అతని నుండి పారిపోయేలా చేస్తాడు. అతను ఇంటిని విచ్ఛిన్నం చేస్తాడు మరియు ప్రతి ఒక్కరితో పోరాడటం ప్రారంభించాడు మరియు కత్తితో పొడిచి చంపడానికి లేదా చంపడానికి భయపడడు. అదనంగా మద్యం సేవించే అగ్ని అతని దాహాన్ని పెంచే కారణంగా అతను తాగుతూనే ఉంటాడు. అవి అతని మనస్సును ప్రభావితం చేస్తాయి. అతని తల తిప్పడం ప్రారంభమవుతుంది మరియు అతను అన్నిటినీ కదిలించడం ప్రారంభించాడు. పొడుచుకు వచ్చిన కళ్లతో అతను ఇప్పుడు అన్ని రకాల వస్తువులను చూడటం ప్రారంభించాడు. డ్రింక్ అతనికి బాగా వచ్చింది మరియు చివరకు అతను పందిలా నేలమీద వాలుతున్నాడు. నెమలి, కోతి మరియు సింహం చివరకు పందికి స్థానం ఇస్తాయి. అతను పందిలాగా గుసగుసలాడడం ప్రారంభించాడు మరియు తద్వారా తనను తాను పంది కంటే తక్కువ చేస్తాడు. ఇది ఒక తాగుబోతు యొక్క నిజమైన చిత్రం. కాబట్టి ఏ తాగుబోతు దేవుని రాజ్యానికి వారసుడని దేవుడు చెప్పాడు. 1 కొరింథీయులు 6:10 మద్యపానం నుండి విముక్తి. తాగుబోతులారా, మేల్కొని ఏడ్చు, ద్రాక్షారసం తాగేవాళ్లు ఏడవండి. జోయెల్ 1:5 యేసుక్రీస్తు ద్వారా మీకు చెందిన రక్షణ బహుమతిని మీరు విశ్వసిస్తే దేవునికి ఈ పాపం యొక్క నిజమైన దుహకం మరియు ఒప్పుకోలు మిమ్మల్ని విడుదల చేస్తాయి. రాత్రి వారు తాగుతారు. అయితే మనము ఆనాటికి చెందినవారము, మనము హుందాగా ఉండాలి. దేవుడు తన కోపాన్ని అనుభవించడానికి మనల్ని ఎన్నుకోలేదు, కాని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందేందుకు ఆ మనకోసం ఎవరు చనిపోయారు. 1 థెస్సలొనికయులు 5:7-10 పాపులను రక్షించడానికి యేసు వచ్చాడు, అందులో తాగుబోతులు కూడా ఉన్నారు. కుమారుడు మిమ్మల్ని విడిపిస్తే మీరు నిజంగా స్వేచ్ఛగా ఉంటారు. 8:36 యేసు షోమ్రోను స్త్రీతో ఇలా అన్నాడు, దేవుడు ఏమి ఇస్తున్నాడో మీకు తెలిస్తే మీరు ఆయనను అడుగుతారు మరియు అతను మీకు జీవాన్ని ఇచ్చే నీటిని ఇస్తాడు. అయితే నేను ఇచ్చే నీళ్లు తాగేవాడికి ఇక దాహం వేదు. నేను అతనికి ఇచ్చే నీరు అతనిలో ఒక నీటి బుగ్గగా మారుతుంది. అది అతనికి జీవాన్ని ఇచ్చే నీటిని అందిస్తుంది మరియు అతనికి శాశ్వత జీవితాన్ని ఇస్తుంది. 4:10-14 దాహం వేసేవాడు నా దగ్గరికి వచ్చి తాగాలి. లేఖనము చెప్పినట్లు ఎవడు నన్ను విశ్వసించునో అతని హృదయములో నుండి జీవధార జలధారలు కుమ్మరింపబడును. 7:37-38 ఓ దేవుడా, నువ్వే నా దేవుడవు, నేను నీకోసం ఎదురుచూస్తున్నాను. నా సర్వస్వము నిన్ను కోరుచున్నది. ఎండిపోయిన, అరిగిపోయిన, నీరులేని భూమిలా నా ఆత్మ మీకోసం దాహంతో ఉంది. 63:1 ఒక జింక చల్లటి నీటి ప్రవాహం కోసం ఎంతగానో ఆరాటపడుతుంది. దేవా, నేను నీకోసం ఆరాటపడుతున్నాను. సజీవ దేవుడైన నీ కొరకు దాహం వేస్తున్నాను. కీర్తనలు 42:1-2. ప్రియమైన పాఠకుడా, ఆ దాహాన్ని మాత్రమే తీర్చగల సజీవుడైన దేవుని కోసం మీ ఆత్మదాహం వేస్తోంది. బలమైన పానీయం ఎప్పటికీ చేయదు. మనిషి మంటలను ఆర్పివేయడానికి పారాఫిన్ లేదా పెట్రోలు పోసుకోవడం లాంటిది. యేసు ఒక్కడే నీ జీవాత్మదాహాన్ని తీర్చగలడు. అలాగే ఐశ్వర్యం, కీర్తి, అధికారం, ఆనందం లేదా స్త్రీల దాహాన్ని తీర్చగలడు. నన్ను నమ్మేవాడికి దాహం ఉండదు. జాన్ 6:35. దేవుడు కోరినది చేయాలనే గొప్ప కోరిక ఉన్నవారు సంతోషంగా ఉంటారు. దేవుడు వారిని పూర్తిగా తృప్తిపరుస్తాడు. ఈ ప్రపంచంలో ఏదీ మానవ ఆత్మ యొక్క దాహాన్ని తీర్చదు. డబ్బు, పశువులు, స్త్రీలు, బీరు, ద్రాక్షారసం, పొగాకు, నృత్యం లేదా ఏ భూసంబంధమైన ఆనందం నిజంగా సంతృప్తి చెందవు. యేసు సంతృప్తికరమైన రొట్టె మరియు జీవజలం. నేను జీవాహారాన్ని అని యేసు వారితో చెప్పాడు. నా దగ్గరకు వచ్చేవాడు ఆకలితో ఉండడు. నన్ను నమ్మేవాడికి దాహం తీరదు. జాన్ 6:35. యేసు దగ్గరకు రండి, ఈరోజు రండి. యేసుక్రీస్తు నుండి జీవజల ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. యేసు మీకోసం మరియు నాకోసం సిలువ నుండి వేలాడదీసినప్పుడు అతను ఇలా అరిచాడు, నాకు దాహం వేస్తోంది. జాన్ 19:28. జీవజల ఫౌంటైన్ అయిన యేసు దాహంతో చనిపోయాడు. ఆ పాపపు దాహాన్ని మీ నుండి తీసివేయడానికి మరియు మిమ్మల్ని సంతృప్తిపరచడానికి మీ మోకాళ్లపై నిలబడి దేవునికి కేకలు వేయండి మరియు అతను మీకు జీవపు ఫౌంటైన్ నుండి త్రాగడానికి ఇస్తాడు. దాహంతో ఉన్న వారెవరైనా రండి, జీవజలాన్ని కానుకగా స్వీకరించండి. ఎవరికి కావాలంటే వారు. ప్రకటన 22:17. దాహం ఉన్న ప్రతి ఒక్కరూ రండి ఇక్కడ నీరు. యెషయా 55:1. దాహం ఉన్నవారికి మంచినీరు సంతోషాన్ని కలిగించినట్లు దేవుని ప్రజలు వారిని రక్షించినప్పుడు సంతోషిస్తారు. యెషయా 12:3.